శ్రీ సాయినాథాయ నమః. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43, 44వ అధ్యాయాలు. 43 మరియు 44 అధ్యాయాలు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించుచున్నవి. కనుక వాటిని ఒకే చోట చేర్చుట జరిగింది. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు మతగ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఎందుకనగా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవంతుని విషయములందు లీనమునర్చినచో అతడు పరమును సహజంగా సులభంగా పొందుతాడు. పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణ ఋషిబాలును చే శపించబడి వారం రోజులలో చనిపోవుటకు సిద్ధంగా నున్నప్పుడు గొప్ప యోగియగు సుకుడు భాగవత పురాణాన్ని ఆ వారంలో బోధించాడు. ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులోనున్నది. చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథాలను చదివి వినిపిస్తారు. కాని బాబా భగవంతుని అవతారమగుటచే వారికట్టిది అవసరము లేదు. కాని బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించారు. త్వరలోనే దేహత్యాగము చేయుచున్నామని తెలియగానే వారు వజే అనే భక్తుని పిలిచి రామ విజయమను గ్రంథాన్ని పారాయణ చేయమన్నారు. అతడు వారంలో గ్రంథమును ఒకసారి పారాయణ పూర్తి చేశాడు. తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబగళ్ళు దానిని చదివి 3 దినములలో 2వ పారాయణ పూర్తి చేశాడు. ఈ విధంగా 11 దినాలు గడిచాయి. అతడు తిరిగి 3 రోజులు చదివి అలిసిపోయాడు. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మన్నాడు. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణమునకై ఎదురుచూస్తున్నారు. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మానివేశారు. మసీదులోనే కూర్చున్నారు. చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరినీ ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చారు. వారెప్పుడు పోయెదరో ఎవరికీ తెలియరీయలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ భూటీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు అనగా 1918 అక్టోబర్ 15వ తారీఖున హారతి అయిన పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనం చేయమన్నారు. అయినను కొంతమంది లక్ష్మీబాయి షిండే, బాగోజీ షిండే, బాయాజీ, లక్ష్మణ్, బాలాసింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉన్నారు. దిగువ మెట్ల మీద శ్యామా కూర్చుని ఉన్నాడు. లక్ష్మీబాయి షిండేకు 9 రూపాయలను దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము బాగుగా లేదనియు, అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మెడలోనికి తీసుకుని పోయిన అచ్చట బాగుగా నుండునని చెప్పారు. ఈ తుది పలుకులు మాట్లాడుతూ బాబా బయాజీ తాత్యాకోతేపై ఒరిగి ప్రాణములు విడిచారు. బాగోజీ దీనిని కనిపెట్టాడు. దిగువన కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాడు. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోశాడు. అవి బయటకు వచ్చాయి. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచాడు. అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా ఆ అన్నారు. బాబా తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టినని తేలిపోయినది. బాబా సమాధి చెందెను అన్న సంగతి శిరిడీ గ్రామంలో కార్చిచ్చువలే వ్యాపించింది. ప్రజలందరూ, స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగారు. కొందరు బిగ్గరగా ఏడ్చారు, కొందరు వీధులలోనే ఏడుస్తున్నారు, కొందరు తెలివి తప్పి పడిపోయారు. అందరి కళ్ళ నుండి నీళ్లు కాలవలవలే పారుచున్నాయి. అందరూ విచారగ్రస్తులయ్యారు. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్న మొదలుపెట్టారు. మునుముందు 8 ఏళ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరన్నారు. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరునూ సందేహింపనక్కరలేదు. ఏలనగా కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువి కార్యం వనర్చాడు. సుందర శరీరముతో, ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీదేవికి కారాగారమున 8 ఏళ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యాడు. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారాన్ని తగ్గించాడు. ఈ సాయిబాబా అవతారం భక్తులను ఉద్ధరించుటకు వచ్చినది. కనుక సందేహింపనవసరము లేదు. యోగుల జాడలు అగమ్య గోచరాలు. సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధం ఈ యొక్క జన్మతోనే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఈ సాయి మహారాజు ఎచ్చటికో పర్యటనకై పోయినట్లనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురన్న దృఢ విశ్వాసము భక్తులకు గలదు. బాబా శరీరము ఎట్లు సమాధి చేయవలనని విషయము గొప్ప సమస్య అయ్యింది. కొందరు మహమ్మదీయులు బాబా శరీరాన్ని ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనన్నారు. కుశాల్ చంద్, అమీర్ శక్కర్ కూడా ఈ అభిప్రాయాన్నే వెలువుచ్చారు. కాని రామచంద్ర పాటిల్లను గ్రామ మునసబు గ్రామములోని వారందరితో నిశ్చయమైన దృఢకంఠస్వరముతో, మీ ఆలోచన మాకు సమ్మతము కాదు, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అన్నారు. అందుకే గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయారు. ఈ వివాదాన్ని 36 గంటల పాటు జరిపారు. బుధవారం ఉదయం గ్రామంలో ఉన్న జ్యోతిష్కుడు, శ్యామాకు మేనమామ అయిన లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించారు. చేయి పట్టి లాగి ఇట్లన్నారు, త్వరగా లెమ్ము బాపు సాహెబ్, నేను మరణించాననుకునుచున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి కాకడహారతిని ఇమ్ము అన్నారు. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు, ప్రతిరోజు ఉదయం బాబాని పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించేవాడు. అతనికి బాబాయందు పూర్ణ భక్తి విశ్వాసములుండేవి. ఈ దృశ్యమును చూడగానే పూజాద్రవ్యముల పళ్ళెమును చేతధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసిపోయాడు. మిట్ట మధ్యాహ్నము బాపు సాహెబ్ జోగ్గు పూజాద్రవ్యములతో అందరితో వచ్చి మామూలుగా మధ్యాహ్న హారతిని నెరవేర్చాడు. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో ఉంచుటకు నిశ్చయించి వాడాలో మధ్యభాగాన్ని త్రవ్వుట ప్రారంభించారు. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చారు. అందరూ దానిని ఆమోదించారు. ఆ మరుసటి ఉదయం అమీర్ భాయి బొంబాయి నుండి వచ్చాడు. కోపర్గావ్ నుండి మామల్తాదారు వచ్చాడు. ప్రజలు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్లు తోస్తోంది. కొందరు బాబా శరీరాన్ని బయటనే సమాధి చేయాలని పట్టుబట్టిరి, కనుక మమల్తాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనన్నాడు. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడన్నాడు. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్నగర్ పోవుటకు సిద్ధపడ్డాడు. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల 2వ పార్టీ యొక్క మనసు మారింది. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించారు. బుధవారం సాయంకాలం బాబా శరీరాన్ని ఉత్సవంతో వాడాకు తీసుకుని పోయారు. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేశారు. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమైంది, అది ఒక పూజామందిరంగా మారింది. అనేక మంది భక్తులు అచ్చటికి పోయి శాంతి సౌఖ్యాలు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసిని బాబా నెరవేర్చారు. ఈ ఉపాసిని బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయాన్ని గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం ప్రాణం పోయిన 36 గంటల తర్వాత కూడా బిగిసిపోలేదు. అవయవాలన్నీ సాగుతూనే ఉన్నాయి. వారి కఫినీ కూడా చింపకుండా సులభంగా తీయగలిగారు. బాబా భౌతిక శరీరాన్ని విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమయ్యింది. మసీదులో ఒక పాత ఇటుక ఉండేది. బాబా దానిపై చెయ్యి వేసి ఆనుకుని కూర్చునేవారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్తులగుచుండేవారు. అనేక సంవత్సరాలు ఇట్లు గడిచాయి. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచూ దానిని చేతితో పట్టుకునియుండగా అది చేతి నుండి జారి క్రిందపడి 2 ముక్కలైపోయింది. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చారు, ఇటుక కాదు విరిగింది, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది, అది నా జీవితపు తోడు నీడ, దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడి వాడను, నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ, అది నా గురుప్రసాదము, ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవియగు ఒక ఇటుక కోసం ఇంత విచారపడనేలా అని. అందులకు హేమాడ్ పంతు ఇట్లు సమాధానం చెబుతున్నారు, యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేసేందుకు అవతరిస్తారు. వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజల వలే నటిస్తారు. వారు మన వలే బాహ్యానికి నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కాని లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరాలకు పూర్వం అనగా 1886వ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయ ప్రయత్నించాడు. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుతున్నాడు. దానిని తప్పించుకునుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో నుండవలననుకుని భక్త మహల్సాపతితో ఇట్లన్నారు, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చిన ఇట్లయినా సరే లేని ఎడల నా శరీరము ఎదురుగా ఉన్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలాన్ని చూపారు. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రిందకి కూలిపోయారు. వారి ఊపిరి నిలిచిపోయింది, వారి నాడి కూడా ఆడుకున్నది, శరీరములో నుండి ప్రాణము పోయినట్లున్నది. ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించారు. కాని మహల్సాపతి అడ్డగించాడు, తన ఒడిలో బాబా శరీరము నుంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచూ కూర్చున్నాడు. 3 రోజులు గడిచిన పిమ్మట తెల్లవారు జూమున 3 గంటలకు బాబా శరీరంలోకి ప్రాణమొచ్చినట్లు కనిపించింది. ఊపిరి ఆడనారంభించింది, కడుపు కదిలింది, కండ్లు తెరిచారు బాబా. కాళ్ళు చేతులు సాగదీయచు బాబా పైకి లేచారు. దీనిని బట్టి శ్రోతలు ఆలోచించవలసిన విషయం ఏమనగా, బాబా 3 మూరల శరీరమా లేక లోపల ఉన్న ఆత్మయా? పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును, శరీరము శాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమసత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము, అది ఏ పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది, పరిపాలించున్నది, అది ఏ సాయి, అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి యందు వ్యాపించి ఉన్నది, అది లేని స్థలము లేదు, అది తాను సంకల్పించుకుని కార్యమును నెరవేర్చుకునుటకు భౌతిక శరీరాన్ని దాల్చింది, దానిని నెరవేర్చిన పిమ్మట శరీరాన్ని విడిచింది. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అదేవిధంగా పూర్వము గాంగాపురములో వెలసిన దత్తాత్రేయ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనా చేతనములందు కూడా నుండి వారిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికిని సర్వస్య శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించువారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడడానికి వీలు లేనప్పటికీ మనం సిరిడీకి వెళ్ళినచో బాబాను శరీరముతో చూచినంత తృప్తి కలుగును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతిచోటనా నివసించుచు పూర్వము వలె తన భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము. బాపూసాహెబ్ జోగ్ సన్యాసం. జోగు సన్యాసము పుచ్చుకుని కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయాన్ని ముగించుచున్నారు. సకారాం హరి ఉరఫ్ బాపూసాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువ జోగ్ గారికి చిన్నాయన. 1909వ సంవత్సరంలో సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తర్వాత భార్యతో సిరిడీకి వచ్చి నివసించసాగాడు. వారికి సంతానం లేదు. భార్యాభర్తలు బాబాను సేవించి బాబా పూజయందే కాలమంతయు గడుపుచున్నారు. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ బాబా మహాసమాధి పొందే వరకు హారతి ఇచ్చేవాడు. అదీనుగాక ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించేవాడు. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో, నేనిన్నాళ్ళు మీ సేవ చేసి తిని నా మనసు ఇంకను శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండటకు కారణమేమి? తమరు ఎప్పుడు కటాక్షించెదరు అన్నారు. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీ అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నింటినీ దాటెదవో, హృదయపూర్వకంగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకునిదవు, అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అన్నారు. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమయ్యాయి. అతని భార్య చనిపోయింది. అతనికింకొక అభిమానమేదియూ లేకుండటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసాన్ని గ్రహించి తన జీవిత పరమావధిని పొందాడు. అమృత తుల్యమగు బాబా పలుకులను ఆలకించండి. దయా దాక్షిణ్యమూర్తియగు సాయిబాబా ఎన్నోసార్లు మసీదులో ఈ మధురవాక్యాలను పలికారు. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరి ఏమీయూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయును. నానామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతరో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకునిదను. ఎవరైతే నన్నే చింతించుచు నాగూర్చియే దీక్షతో నుందురు, ఎవరైతే నా కర్పించనిది ఏమియూ తినరు, అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్టు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయంలోనున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలను. నేను అనగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించారు. వారిట్లో అనేవారు, నన్ను వెదుకుటకు నీవు దూరముగాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనేగాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉంటుంది, అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనేగాక అన్నింటిలోనూ నన్ను చూడు. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వాన్ని అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడ్ పంతు శ్రోతలకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా, వారు వినయ విధేయతలతో దైవాన్ని యోగులను భక్తులను ప్రేమింతురుగాక. బాబా ఎన్నో పర్యాయాలు, ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరు ఓర్చుకుందురు వారు నాకు ప్రీతిపాత్రులు అని చెప్పారు. బాబా సర్వ వస్తు జీవ సముదాయములో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కలా నిలిచి సహాయపడెదరు. సర్వ జీవులను ప్రేమించుట తప్ప వారు మరింకేమీయూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతం వంటి వారి పలుకులు స్రవించుచున్నాయి. హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినిదరో, ఉభయులు సాయిలు ఐక్యమగుదురుగాక. శ్రీ సాయినాథాయ నమః. 43-44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 6వ రోజు పారాయణము సమాప్తం.